16వ అధ్యాయము. దూతలను పరిపాలించుట. క్రైస్తవులముగా మనం ఏమై ఉన్నామనేది మనం అర్థము చేసుకునుట మన యొక్క విశ్వాసానికి అత్యంత ప్రాధాన్యమైనది. మనము దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము, మరియు మన తండ్రి రాజ్యంలో మనము భాగస్వామ్యము కలిగి ఉన్న దైవిక సభలో తిరిగి పునరుద్ధరించబడుటకు నిర్ణయింపబడిన వారముగా ఉన్నాం. అయితే దానికి మించిన విషయాలు ఇంకా ఉన్నాయి. అవును, మనం దేవుని యొక్క సభకు చెందిన వారము అయితే ముగింపు ఎలా ఉంటుంది? మనము ముందుగానే ఆయన రాజ్యంలో ఉన్నప్పటికీ కొలసీ పత్రిక 1:13 ప్రకటింపబడిన ఆ రాజ్యం యొక్క పూర్తి ప్రత్యక్షతను మనం ఇంకా చూడలేదు. ప్రపంచము ఏదేనుగా మార్చబడటమును మనం ఇంకా చూడలేదు. కొన్ని పదాలు ముందుగానే ఉన్నాము కానీ ఇంకా చూడలేదు అన్న విభేద అభిప్రాయాలు బైబిల్ అంతట్లో చాలా చోట్ల ప్రస్తావింపబడ్డాయి. ఈ అధ్యాయంలో ఇంకా చూడలేదు అన్న అంశమును గూర్చిన సూక్ష్మ వివరణను నేను ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. అంతేకాక ముగింపు ఏంటి అన్న ప్రశ్నకు అది సమాధానముగా ఉంటూ ఉంది. ప్రస్తుత కాలంలో రాజ్య భాగస్వామ్యము, దేవుని రాజ్యంలో మన భాగస్వామ్యము ముందుగా నిర్ణయించబడలేదు. దీని యొక్క అర్థము మన కొరకు నిర్ణయించబడిన పనులు చేయుటకు మనము మరయంత్రాలము కాదు, నాట్ రోబోస్. అయితే దేవుని స్వరూపులముగా, ఆయన ప్రతినిధులముగా మనం ఉన్నామనే ఆలోచనను అది అతిక్రమిస్తూ ఉంది. మనము ఆయన వలె ఉండుటకు సృజింపబడ్డాము. ఆయన స్వతంత్రుడు. ఒకవేళ మనం సరి అయిన స్వతంత్రత కలిగి ఉండకపోతే మనము ఆయన వలె ఉండము. ఈ నిర్వచనం ఆధారముగా మనము ఆయన వలె ఉండబోము అనే దాన్ని మనం గమనించాలి. విధేయత చూపుటకు మరియు ఆరాధించుటకు, లేక తిరుగుబాటు చేయుటకు మరియు మనకు మనమే పతనమైపోవుటకు మనము స్వతంత్రులము. మరియు మనము ఏమైతే విత్తుతామో అదే కోస్తాము. మనం ఏమైతే విత్తుతామో అది ముందుగా నిర్ణయించబడలేదు. అయితే మనకంటే దేవుడు గొప్పవాడు. ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికే అమలు చేయబడుతూ ఉంది. ఆ ప్రణాళిక యొక్క అమలు మన మీద ఆధారపడి లేదు, లేదా మానవ స్వతంత్రతకు బలవంతముగా అది ఆపాదించబడదు. దానిని మనము గ్రహించలేము, లేదా స్వేచ్ఛా సంకల్పము కలిగిన దైవ వ్యక్తులు కూడా గ్రహించలేరు. ఈ పుస్తకం యొక్క మొదటి అధ్యాయంలో నేను మీకు చూపించిన పరిశుద్ధ సభను గురించి ఆలోచించండి. బైబిల్లో చెప్తున్న అంశాలను మీరు విశ్వసిస్తున్నారా అనే ప్రశ్నను అడిగాను. మరియు మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో పరలోకపు సభతో దేవుని సమాజంలో దేవుని యొక్క సభను గురించి ప్రస్తావించాను. అందులో దుర్మార్గుడైన అహాబు మరణించుటకు అది సమయము అని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి అది జరగవలసిందే. కానీ దానిని ఎలా నెరవేర్చాలి అనే దాని కొరకు తన సభలో ఉన్న ఆత్మలు ఆ నిర్ణయమును నిర్ణయించేలా దేవుడు అవకాశం వారికి ఇచ్చాడు. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం 19-23 దేవుని యొక్క రాజ్య పరిపాలనలో ముందుగా నిర్ణయించబడడము మరియు స్వేచ్ఛా సంకల్పము రెండు కలిసి వెళ్తూ ఉంటాయి. ఆయన యొక్క ఉద్దేశాలు ఎప్పుడూ ఆగిపోవు లేదా త్రోసివేయబడవు. పాపము మరియు తిరుగుబాటును ఆయన తీసివేయగలడు మరియు తానే ఏమైతే కోరుకుంటాడో దానిని ఇతర స్వేచ్ఛ కలిగిన ప్రతినిధుల చేత నెరవేర్చగలడు. సిఎస్ లూయిస్ అనే వేదాంత పండితుడు పరేలాంద్ర అనే ఒక పుస్తకంలో ఒకసారి దేవుని గురించి ఇలాగూ సంబోధించాడు. నీవు ఏమి చేసినా దానిని ఆయన మంచిగానే చేస్తాడు, కానీ అది నీవు విధేయత చూపిస్తేనే అని నీ కొరకు సిద్ధపరిచిన మంచి కాదు. దేవుని యొక్క కుటుంబపు సభకు చెందిన వారముగా ఇప్పుడు ఇక్కడ ముగింపు ఏమిటి? అంధకారం నుండి ప్రజలను విడిపించుటకు మనము దేవునితో పాల్గొన్నాం. నీతిగా మరియు దయతో ఎలా జీవించాలో ప్రజలకు చూపించుటకు అవసరమైన ఉదాహరణ వారికి దేవుడిని అనుకరించే మాదిరికరమైన జీవితము జీవించే వారముగా ఉన్నాం. అసూయ కలిగిన అదృశ్య వ్యక్తుల అధికారం కింద ఉన్న నాశనకరమైన ప్రపంచంలో నిజమైన దేవుని గూర్చిన సత్యాన్ని విస్తరింపచేసేవారముగా సత్యమును గూర్చి వాదించేవారముగా ఉన్నాం. ఈ పిలుపులన్నీ కూడా రాబోయే రాజ్యమునకు ఒక తర్ఫీదు వలె ఉన్నవి. అపొస్తలైన పౌలు కొరింతీయులను ఇహలోక సంబంధమైన వ్యాజ్యములు గూర్చిన కలహములతో దైవిక కోణాన్ని మరిచిన వారికి ఈ రీతిగా ప్రశ్న వేశాడు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా అని మొదటి కొరింతీయులకు రాసిన పత్రిక 6:3 రాయబడి ఉంది. ఈ విషయంలో అతడు తీవ్రంగా స్పందించాడు. ఈ మాటలలో ఒక ఖచ్చితమైన అంశాన్ని పౌలు ప్రస్తావించాడు. దేశముల మీద నిర్ణయించబడుట. రాజ్యము యొక్క ముగింపు దశ రాబోతూ ఉంది. అది వచ్చినప్పుడు అంధకార శక్తులు ఓడిపోతాయి. దయ్యపు దైవములు దేశముల మీద వారికి ఉన్న అధికారాన్ని శాశ్వతముగా కోల్పోతాయి. మరియు ఆ దేశముల మీద అధికారము దేవుని యొక్క మహిమ గల మానవ కుటుంబంతోను సభతోను పునరుద్ధరించబడుతూ ఉంది. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ఏమి బోధించాడో ఏమి చెప్పాడో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 2:25-28 గల దేవుని వాక్యంలో, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్నదానిని గట్టిగా పట్టుకొనుడి, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును, వారు కుమ్మరవాణి పాత్ర వలె పగలగొట్టబడుదురు మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదనని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా మనం గమనించగలం. నూతన భూమి మీద నూతన సార్వత్రిక ఏదేను మీద తన సింహాసనమును స్థాపించుటకు యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఆ అధికారమును ఆయన తన సహోదరులతో పంచుకుంటాడు. ప్రధానులు మరియు అధికారులు వారి సింహాసనముల నుండి తొలగించబడతారు. మరియు వారి స్థానముల నుండి తొలగించబడిన స్థానములను మనము తీసుకుంటాం. వారి అధికారములు దేవునికి నమ్మకముగా ఉన్న దూతలకు ఇవ్వబడవు. కానీ దేవుని యొక్క చివరి ఏదేను రాజ్యంలో మనము దేవదూతలను మించిన వారుగా ఉండబోతూ ఉన్నాం. అధికారమును యేసుక్రీస్తు తన యొక్క మానవ సహోదరులకు మరియు సహోదరీలకు ఇస్తాడు. ప్రకటన గ్రంథము 2:28 చివరిగా చెప్పబడిన మాట, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. మీకు అర్థం కాలేదా? ఇది కష్టతరముగా ఉండవచ్చు. అయితే ఇది దురాత్మ శక్తులు తొలగించబడిన తరువాత దేశముల మీద యేసుక్రీస్తుతో కలిసి పరిపాలించుటను గూర్చి మాట్లాడుతూ ఉంది. వేకువ చుక్క అనగా ఉదయ నక్షత్రం అనే పదము దైవిక వ్యక్తులను వివరించుటకు వాడబడింది. యోబు గ్రంథము 38:7 మనం చూడగలం. అలాగే మెస్సియాను గూర్చి కూడా వాడబడింది. మెస్సియా దైవికమైన వాడు కాబట్టి నక్షత్రము అనే పదము కొన్ని సందర్భాల్లో ఆయన యొక్క రాజ్యమును గురించి అనగా రాబోయే రాజ్యమును గురించి వివరిస్తూ ఉంది. సంఖ్యాకాండము 24:17 ఈ రీతిగా చెప్పబడింది, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇస్రాయేలీయుల్లో నుండి లేచును. ప్రకటన గ్రంథంలో తనను గురించి యేసుక్రీస్తు ఈ రీతిగా చెప్పుకున్నాడు, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కునై ఉన్నానని 22:16 రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 2:25-28 ఉన్న పదాలు చాలా శక్తివంతమైనవి. తాను మాత్రమే మెస్సీయా యొక్క వేకువ చుక్క అని యేసు చెప్పలేదు, కానీ మనకు వేకువ చుక్కను ఇస్తాను అని చెప్పాడు. అయితే తన యొక్క మెస్సీయా పరిపాలనను ఆయన మనతో పంచుకుంటాడు. ప్రకటన గ్రంథము 3:20-21 ఉన్న భాగము మనలను ఇంకో అడుగు ముందుకు తీసుకువెళ్తూ ఉంది. కావున ఈ అంశమును వదిలిపెట్టకూడదు. ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపును తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను అని వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 3:20-21 దైవ స్వభావంలో పాలిభాగస్థులుగా చేయబడ్డ మన యొక్క ముగింపు ఏమిటి? ఎందుకు యేసుక్రీస్తు మనలను తన సభలో ఆయన యొక్క సహోదరులుగా మరియు సహోదరీలుగా పరిచయం చేశాడు? తద్వారా వాస్తవికముగా తాను ఆశించిన భూమి మీద అధికారమును దేవుడు మనకు ఇస్తున్నాడు. పరలోకము భూమి మీదకు ఒక నూతన సార్వత్రిక ఏదేనులా రాబోతూ ఉంది. నిత్యమైన ఏదేను ఆది కాండం యొక్క మొదటి అధ్యాయాల నుండి మానవుని కొరకు దేవుని ప్రణాళికలో మరియు ఇతర దేవుని స్వరూపులు మరియు ఆయన రాజ్య ప్రణాళికలో ఏదేను గుర్తించదగిన అంశం. ఈ ఏదేను మొదటి అధ్యాయముల నుండి మానవుని కొరకైన దేవుని ప్రణాళికలో ఇతర దేవుని స్వరూపులు ఆయన రాజ్య ప్రణాళికలో ఏదేను గుర్తించదగిన అంశం. కాబట్టి ప్రకటన గ్రంథం యొక్క చివరి అధ్యాయము మనలను మరలా ఏదేనుకు తీసుకుని వెళ్లడం అనేది ఆశ్చర్యమేమీ కాదు, లేక యాదృచ్ఛికము కూడా కాదు. మరియు ప్రకటన గ్రంథం 22:1-5 స్ఫటికము వలె మెరుగునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసమునొద్ద ఉండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించబడును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్క సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళయందుండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురని రాయబడి ఉన్నది. జీవవృక్షము దేశములను స్వస్థపరుస్తుంది అన్న మాటను మీరు గమనించారా? దేశములు అనగా ఒకప్పుడు ప్రధానుల చేత అధికారుల చేత ఈలోక రాజుల చేత పరిపాలించబడిన దేవుని యొక్క నూతన కుమారులు మరియు కుమార్తెల చేత అనగా నీ ద్వారా నా ద్వారా అవి తిరిగి మరలా పరిపాలించబడతాయి. ప్రకటన గ్రంథంలో జీవవృక్షమును గురించి చెప్పడం ఇది మొదటిసారి కాదు. ముగింపు వరకు విశ్వాసముంచే వారిని గూర్చి చెప్తూ యేసుక్రీస్తు ఈ మాట చెప్పినట్లుగా ప్రకటన గ్రంథము 2:7-11 ఇలాగూ ఉంది. జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనితను. జయించువాడు 2వ మరణం వలన ఏ హాని చెందడని రాయబడి ఉన్నది. జీవవృక్షమును గూర్చిన అంశము స్పష్టముగా ఏదేనుకు సంబంధించినది. మొదటి మరణం అనగా ఆదాము యొక్క పాపము ద్వారా మరియు ఏదేన్ నుండి బహిష్కరించబడుట ద్వారా తీసుకుని రాబడిన శారీరక మరణమును సూచిస్తూ ఉంది. మానవులందరూ విశ్వాసులైన మరియు అవిశ్వాసులైన తీర్పు ముందు తిరిగి లేపబడి 2వ మరణం అయిన అంత్య తీర్పులో నిలవబడతారని ప్రకటన గ్రంథం 21:8 మనం చూస్తాం. అయితే నూతన ఏదేన్లో ఎవరైతే దేవునితో నివసించుటను కొనసాగిస్తారో వారు 2వ మరణం ద్వారా ఏ హానియు చెందరు. ఎందుకు ఈ విషయాలు మనం ధ్యానించాలి? మరణము అనంతరము మనము కలిగి ఉన్న జీవితమును గూర్చి చాలామంది క్రైస్తవులకు తక్కువ అవగాహన మాత్రమే ఉంది. అది ఎలా ఉంటుంది అనే దాన్ని గురించి ప్రతి అంశమును లేఖనము మనకు చెప్పలేదు. కానీ కొన్ని అంశములు మాత్రము ఖచ్చితమైనవి. మన చుట్టూ మేఘములు ఉన్నప్పుడు మనం నిరంతరము వీణాలు వాయించుకుంటూ పాటలు పాడుతూ ఉండం. లేకపోతే పరలోకంలో మన ప్రియులైన వారితో లేక గతంలో మనకు బాగా తెలిసిన విశ్వాసులతో మాట్లాడుకుంటూ కూర్చోం. దానికి బదులుగా ఏదేను మనకు ఇచ్చిన జీవితమును మనం గడుపుతాం. దేని కొరకైతే దేవుడు మనల్ని సృజించాడు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా మరియు దేవునికి నమ్మకముగా ఉన్న దైవిక వ్యక్తులతో కలిసి ఆనందించేవారముగా ఉంటాం. పరలోకము మరియు భూమి ఇక వేరువేరు ప్రదేశాలుగా ఉండవు. మన యొక్క గమ్యము తెలిసిన వారముగా ఇప్పుడు ఇక్కడ మన ఆలోచనను మార్చుకునవలసి ఉన్నది. అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2:9 చెప్పిన రీతిగా దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉంది. ఈ యొక్క ఆశ్చర్యమైన సంగతి తెలిసిన వారముగా ప్రస్తుత పరిస్థితుల దృక్పథములను జయించుటకు ఈ అద్భుత ఫలితం మనకు సహాయపడుతూ ఉంది. మనం ఇప్పుడు చదివిన మాటలను పౌలు వ్రాసిన తరువాత కొరింథీయులకు వ్రాసిన తన 2వ పత్రికలో పౌలు ఇలాగు చెప్తాడు. 2 కొరింథీ 1:3-9 కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించిన దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేమనగా, మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని ఎందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమనే నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను అని వ్రాయబడి ఉన్నది. దేవుడు మన యొక్క జీవమును భద్రపరచగలడు. మరణంలో కూడా యేసుక్రీస్తుతో పాటు సింహాసనం మీద కూర్చునుట కొరకు మనము తిరిగి లేపబడ్డాం. దేవుడు మన యొక్క జీవమును భద్రపరచగలడు. మరణంలో కూడా యేసుతో పాటు సింహాసనం మీద కూర్చునుట కొరకు మనము తిరిగి లేపబడ్డామని ప్రకటన గ్రంథం 3:21 మనం చదవచ్చు. మన గమ్యస్థానాన్ని దృష్టిలో పెట్టుకొని మనం జీవించవచ్చు లేక జీవించకపోవచ్చు. మరియు మన గమ్యస్థానాన్ని గూర్చిన మన గ్రహింపు మన ప్రవర్తనను మార్చుకున్నటకు మనలను ప్రేరేపిస్తూ ఉంది. నీవు విమర్శించిన వ్యక్తితోనే కలిసిన ఒక దినాన ఒకే కార్యాలయంలో పనిచేయాలి అని కాని లేక అతనితో కలిసి నీ గృహమును పంచుకోవాలని నీకు తెలిసినట్లయితే అతనితో సమాధాన పడుటకు అతనిని ప్రోత్సహించేవాడిగా లేకపోతే బహుశా అతనికి స్నేహితుడిగా ఉండటానికి నీవు ప్రయత్నిస్తావు. ఇవి తెలిసి కూడా నీతోటి విశ్వాసిని నీవు చాలా తక్కువగా ఎలా చూస్తావు? ఆయనతో కలిసి పనిచేసే వారముగా ఒక అవిశ్వాసిని యేసు వద్దకు నడిపించటానికి మన శక్తిని మనం ఎందుకు ఉపయోగించము? నిత్యత్వాన్ని గూర్చిన ఆలోచన మనం కలిగి ఉన్నాము లేక అది లేకుండా జీవిస్తూ ఉన్నాము? నిన్ను ఆనందంగా ఉంచటానికి యేసుకు ఎన్ని నియమాలు అవసరం? ఈ ప్రశ్న కష్టతరముగా కనిపించవచ్చు. ఎందుకంటే యేసు నుండి వచ్చే ప్రతి బహుమానము అద్భుతమైనదే. అయితే ఎందుకు స్థాయిని గూర్చి విశ్వాసులతో పోటీ పడతాము? స్వార్థపూరిత లాభముల కొరకు ఎందుకు ఒకరితో ఒకరు వాదాలు ఆడుకుంటాం? పౌలు వారి యొక్క గమ్యస్థానాన్ని గుర్తు చేసిన కొరింథీయుల కంటే మనం గొప్పవారమా? ఆయనతో కలిసి మనం పరిపాలించేవారమా? కాదా. ఒక క్రైస్తవునిగా నీ పట్ల దేవుని ప్రణాళికలు తెచ్చిన వానిగా నీవేమిటో నీకు తెలిసిన వ్యక్తిగా నీవు జీవించుటకు ఇది సమయము.